ॐ भद्रं कर्णेभिःशृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनोभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः।
రెండవ అధ్యాయం రెండవ ఖండం ఐదవ మంత్రం.
యస్మిన్ ద్యౌః పృథివీం చాంతరిక్షం ఓతం మనస్సః ప్రాణైశ్చ సర్వైః తమేవైకం జానథ ఆత్మానం అన్యా వాచో విముంచథ అమృతస్యైష సేతుః.
అంగిరస మహర్షి అక్షర విద్య అనేటువంటి బ్రహ్మ విద్యను శౌనకునికి బోధిస్తున్నారు. ఈ యొక్క బ్రహ్మ విద్యను ఎలా తెలుసుకోవాలి, బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి, బ్రహ్మను తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. విద్య అంటే ఏమిటి? జ్ఞానం. బ్రహ్మ జ్ఞానాన్ని ఎలా పొందాలి? ఆ బ్రహ్మమునకే మరొక పేరు అక్షరం అని పేరు. ఈ ఉపనిషత్తులో ప్రత్యేకంగా అక్షరం అని చెప్పబడింది. దానికి మంచి ఉదాహరణతో ధనుర్గృహీత్వ ఔపనిషదం అని చెప్పి ముందు మంత్రంలో చెప్పారు అంగిరసుల వారు. ఎలాగైతే ఒక విల్లుని బాణంలో సంధించి ఆ గమ్యానికి చేరేటట్లుగా బాణాన్ని విడుస్తావో, అదేవిధంగా ఈ ఉపనిషత్తు అనేటువంటి మహా అస్త్రాన్ని తీసుకొని నీ మనస్సుని, జీవాత్మని ఓంకారం అనే ఉపాసన ద్వారా ఆ బ్రహ్మాన్ని చేరుకోవాలి. చాలా సుందరమైనటువంటి ఉదాహరణ. తేలికగా మనకు అర్థం కావడం కోసం ఉపనిషత్తు చూడండి ఎంత చక్కగా చెప్పిందో. ఎన్నెన్నో గమ్యాలు పెట్టుకుంటావు జీవితంలో, అసలు గమ్యం ఇది అని చెప్పి మనకు గుర్తు చేయడం అన్నమాట. ఆ ఉదాహరణ చెప్పిన తర్వాత మహావాక్య మంత్రం, ఈ ఐదో మంత్రంలో మహావాక్య ఐక్యాన్ని గురించి చెప్తున్నారు. పరమాత్మ జీవాత్మ ఐక్యం. ఈ పరమాత్మ ఎవరు? ఈ అక్షర విద్య, నువ్వు చేరుకోవలసిన గమ్యం అని చెప్పి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. యస్మిన్, ఎవరిలో అయితే, యస్మిన్ ద్యౌహు పృథివీ అంతరిక్షం. ఈ మూడు లోకాలు, భూలోకం, పృథివీ అంటే భూలోకం, అంతరిక్షం భూలోక, భూవర్లోక, సువర్లోక, మూడు లోకాలు. ద్యౌహు, ద్యౌహు అంటే స్వర్గలోకం, అంతరిక్షం అంటే ఈ మధ్యలో ఉండే లోకాలు. అంతరిక్షం అంటాం దాన్ని, ఇంటర్మీడియరీ లోకాస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ మూడు లోకాలు కూడా పోతం ఎవరిలో అయితే ఉన్నాయో, వ్యాపింపబడి ఉన్నాయో, ఎవరి చేతనైతే ఈ మూడు లోకాలు వ్యాపింపబడి ఉన్నాయో ఆ పరమాత్మ అని అర్థం. మనః సహా ప్రాణైశ్చ సర్వైహి, అంతేకాకుండా సర్వైహి ప్రాణైహి మనః, అన్ని ప్రాణులకు. మనః అంటే మనస్సు, మనస్సు ప్రాణాలతో కలిసినటువంటి పంచ ప్రాణాలు కదా, అపాన వ్యాన సమాన ఉదాన ప్రాణ, ఐదు ప్రాణాలు. ఇవన్నీ కూడా దేని మీద అయితే ఆధారపడి ఉన్నాయో అని అర్థం. ఓతం అంటే సరైనటువంటి దానికి ట్రాన్స్లేషన్ చెప్పాలంటే ఆధారపడి ఉండడం, బేస్డ్ ఆన్ అంటాం ఓతం. అంతేకాకుండా ఈ ప్రాణం మనస్సు ఈ లోకాలన్నీ కూడా, అవి ఉదాహరణకు చెప్పబడినాయి, మిగతావన్నీ మనం సప్లై చేసుకోవాలి. అన్నీ చెప్పలేదు కదండి అనకూడదు కదా, అన్నీ మనం సప్లై చేసుకోవాలి. ఏదైతే మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా అని అర్థం. అంటే అన్నీ చెప్తూ పోతే ఉపనిషత్తే పూర్తి కాదు కదా, అందుకని అటువంటి పరమాత్మని జానతా, నువ్వు తెలుసుకోవలసింది, నువ్వు తెలుసుకోవలసింది శౌనక అని చెప్తున్నారు. ఆ తెలుసుకోవలసింది ఏమిటి అంటే ఏకం తం అన్నారు. ఆ పరమాత్మ ఏకం, ఒక్కటే. ఆ పరమాత్మ ఒక్కటే ఏకం. ఏకం అంటే ఏమిటి, రెండవది లేదు అని అర్థం. అంటే ఇప్పుడు మనం చెప్పే ఈ దేవుళ్ళందరూ ఏమిటండి, మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఇక్కడేమిటి ఏకం అని చెప్పి అంటారు అంటే, పరమాత్ముడు ఒక్కడే, భక్తులకి ఏ ఏ రూపంలో వాళ్ళు ఉపాసన చేస్తే ఆ పరమాత్ముడే ఆ రూపంలో కనపడతాడు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. చాలా బేసిక్ అనుకోండి, మీ అందరికి తెలుసు ఆ విషయం, నేను చెప్పక్కర్లేదు, అయినా గుర్తు చేస్తున్నాను. ఏకం ఏవ ఆత్మానం, ఆ పరమాత్మనే ఈ ఆత్మగా తెలుసుకో అని చెప్తున్నారు. ఆత్మానం సెల్ఫ్, చెక్కు మీద రాస్తాం కదా సెల్ఫ్ అని, ఏం రాస్తాం, 10 lakhs ఓన్లీ, ఎన్ని లక్షలు రాసినా కూడా ఓన్లీ అని రాస్తాం, మాత్రమే అని, 10 lakhs మాత్రమే. ఎవరికయ్యా అంటే సెల్ఫ్, నాకు. సెల్ఫ్ అంటే ఏమిటి, ఆత్మ. ఆత్మానం ఆ పరమాత్మనే, ఏ పరమాత్మ అయితే ఈ ప్రపంచం మొత్తానికి ఆధారంగా ఉన్నాడో ఆ పరమాత్మనే నీ ఆత్మగా తెలుసుకో అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా తెలుసుకోవాలంటే ఏం చేయాలి అన్నారు, అది తెలుసుకోవాలంటే మిగతావన్నీ వదిలిపెట్టు, అన్యా వాచో విముంచత అన్నారు. చాలా ముఖ్యమైన స్టేట్మెంట్ ఇది. ఏమిటది, అన్యాహ వాచ, అన్యాహ అంటే వేరైనటువంటి, మిగతా అని అర్థం. ఈ బ్రహ్మం కాకుండా మిగతా ఏదైతే ఉన్నదో, ఏవైతే చెప్పబడినాయో, ఈ పదాలన్నీ కూడా పుస్తకాలు గ్రంథాలన్నీ మాట్లాడుతున్నాయి కదా రకరకాల విషయాల గురించి. ఈ బ్రహ్మం కాకుండా విషయాలు వేరే ఏవైతే మాట్లాడుతున్నాయో అవన్నీ విముంచత అంటే వదిలిపెట్టు అని అర్థం. అంటే ఉపనిషత్తు యొక్క దృష్టి దృక్కోణం ఏమిటి అంటే, తర్కం వ్యాకరణం మీమాంస పూర్వమీమాంస కర్మకాండ అన్నమాట. ఆ కర్మకాండలోనే నీ జీవితం అంతా వృధా చేసుకోవాకు. ఇప్పుడు తర్కం మీమాంస ఎవరు చదువుతున్నామండి, అందరం కంప్యూటర్లు, కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ జువాలజీ సోషియాలజీ హిస్టరీ ఇవన్నీ చదువుతున్నాం కదా. ఉపనిషత్తు చెప్తుంది చదివిన వరకు చాలు, అవన్నీ నీకేమిటి జీవన్ముక్తిని ఇస్తాయా ఏమిటి, పుణ్యం పురుషార్థం ఏమివో, అవన్నీ పొట్టకూటి కోసం విద్యలు. కానీ నువ్వు వచ్చిన ప్రయోజనం ఒకటి ఉన్నది, ఈ జీవిత పరమార్థం, దానికోసం ఏం చేయాలి అంటే వీటన్నింటిని వదిలిపెట్టు, చదివిన వరకు చాలు. ఎందుకంటే వాటిలోనే మనసు తిరుగుతూ ఉన్నదనుకోండి, ఈ జ్ఞానం కలగడం కష్టం. అందుకని ఈ సంగీతం నృత్యం 64 కళలు ఉన్నాయి కదా మనకు, 64 కళలు, దాంట్లో సబ్ డివిజన్స్, ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి మనిషికి. తర్కం చదువుతున్నా, వ్యాకరణ చదువుతున్నా, థీసిస్ రాసేటప్పుడు అవి పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అబ్బా ఎంత నాలెడ్జ్, ఇవన్నీ సంపాదించాలి. అందుకనే శంకరాచార్యుల వారు కాశీలో ఒక పండితుడిని చూసి 90వ ఏట డుక్రింకరణే చదువుతున్నాడు, ఇంకా వ్యాకరణ సూత్రం వల్లె వేస్తున్నాడు. అక్రిణ్య ధాతు ఏమిటంటే కరణే. కరణం అంటే ఏమిటి, ఈ కర్మ చేయడంలోనే ఆసక్తిని చూపవాకు, ఇంకా ఈ కర్మకాండలోనే ఆ వ్రతాలు ఈ వ్రతాలు ఈ పూజలు చేసిన వరకు ఎంత చేశావో దాన్ని ఇప్పుడు తగ్గించి ఆ సమయాన్ని వేదాంత చదవడానికి ఉపయోగించు. ఎందుకంటే కర్మకాండలో మనసు ఎక్కువసేపు ఉన్నదనుకోండి, దీన్ని చింతన చేయడానికి సమయం దొరకదు, శక్తి చాలదు, సమయం ఉండదు. అందుకని దాన్ని తగ్గించుకొని భయపడిన అవసరం లేదు, కొంచెం తగ్గించండి, పూర్తిగా మానేయక్కర్లేదు. పూజ చేసేదే తక్కువ, మనం పూర్తిగా మానక్కర్లేదు, కొంచెం తగ్గించి ఆ సమయాన్ని దీనికి కేటాయించాలి. అది అన్యావాచో విముంచత అనేది ఇలా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక రకంగా ఇంటర్ప్రిట్ చేయాలి అంటే ఎలా అంటే, అనవసరంగా మాట్లాడవాకు అని అర్థం. అన్యావాచ అంటే ఏమిటి, నాకు అది తెలుసు ఇది తెలుసు నేను అది చదివాను ఇది చదివాను చెప్పి అక్కడికిక్కడికి పోయి ఊరికి అనవసరంగా మాట్లాడవాకు. డోంట్ బ్లాబర్ అన్నారు. సొంత ట్రంపెట్ వాయించుకోవడం అంటారు, చూసారా, బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్. మౌనం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని అంతరంగికం, యూ హ్యావ్ టు బికమ్ ఇంట్రోవర్ట్ అన్నారు. అందుకే మాట్లాడే కొద్దీ కూడా మనస్సు బాహ్యం వైపు వెళ్ళిపోతుంది. అందుకని మౌనం, మౌనాత్ ఇతి మునిహి అన్నారు. ఎవరైతే మననం చేస్తాడో మౌనంగా ఉంటాడో ఆయన ముని అని చెప్పన్నారు. అందుకని అన్యావాచ విముంచత అంటే అనవసరంగా మాట్లాడవాకు, శాస్త్రం మీద మనస్సుని నిలుపు అని అర్థం. ఇంకొక విధంగా అర్థం చేసుకోవచ్చు. దట్స్ వే పర్సన్, ఎవరైతే ముముక్షువై ఉంటాడో, నిజంగా జీవన్ముక్తిని పొందాలి, ఈ జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి ఎవరికైతే ఆ యొక్క తీవ్ర జిజ్ఞాస ఉంటుందో ఆ వ్యక్తి ఎక్కువగా మాట్లాడాడు అసలు. హీ విల్ బి సైలెంట్. ఎందుకంటే అంతఃపరీక్ష చింతన జరుగుతూ ఉంటుంది లోపల. అసలు ఏమిటి శరీరం, ఏమిటి థాట్, ఏమిటి వృత్తి, ఏమిటి ఎక్కడ జరుగుతుంది, ఏమిటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు. అటువంటి వ్యక్తికి సమయం ఎక్కడుంటుంది మాట్లాడటానికి? అందుకని ముముక్షువులు, ముఖ్యంగా శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే వాక్ తపస్సు చెప్పబడింది. క్వాలిటేటివ్లీ క్వాంటిటేటివ్లీ రెడ్యూస్, యు హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ టాకింగ్ క్వాలిటేటివ్లీ. అన్నెసెసరీలీ టాకింగ్ బెటర్ అవాయిడ్. క్వాంటిటేటివ్ అంటే ఎక్కువ మాట్లాడవాకు, క్వాంటిటీ కూడా తగ్గించు అన్నారు. అసలు మౌనంగా ఉంటే ఎంత శక్తి పెరుగుతుందంటే మనిషికి చెప్పలేం. చాలా శక్తి వస్తుంది మనిషికి, మనస్సు బుద్ధి సూక్ష్మం అవుతాయి, సూక్ష్మంగా అవుతాయి అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు, అన్యా వాచో విముంచత. తర్వాత ఏం చెప్తున్నారు, ఏషః అమృతస్య సేతుః. ఏషః అంటే ఈ పరమాత్మ, ఈ అద్వైత శాస్త్రం అని అర్థం. ఏ అక్షర, ఏ శాస్త్రమైతే అద్వైతం బ్రహ్మ అక్షర బ్రహ్మాని గురించి మాట్లాడుతున్నదో ఏషః ఈ శాస్త్రం, ప్రమాణం, శాస్త్ర ప్రమాణం, ఉపనిషత్తులు, భగవద్గీత, శృతి, స్మృతి, గ్రంథాలన్నీ కూడా ఏషః. ఇవన్నీ ఏం మాట్లాడుతున్నాయండి, పరమాత్మని గురించి మాట్లాడుతున్నాయి. పరమాత్మ అసలు స్వరూపం ఏమిటి అని మాట్లాడుతున్నాయి. కాబట్టి మనం చదివేది ఏమిటో కాదు, అక్కడ విషయం ఏమిటంటే పరమాత్మని గురించి ఏ శాస్త్రం అయితే మాట్లాడుతుందో ఆ శాస్త్రం. అమృతస్య సేతు, సేతు అంటే ఏమిటి, వారధి, బ్రిడ్జ్. బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ ఏం చేస్తుంది? వారది వంతెన అంటాం చూసారా, అది సేతు అంటే. ఇక్కడ ఇప్పుడు ఆ సేతు ఎక్స్ప్రెస్ చూసారా, ఎక్కడికి పోతుంది ఆ సేతు ఎక్స్ప్రెస్ తెలుసా? రామేశ్వరం పోతుంది. ఎందుకు దానికి సేతు ఎక్స్ప్రెస్ అని పెట్టారు అంటే, రామేశ్వరం పోతుంది కాబట్టి సేతు అని పెట్టారు. ఏమండి రామేశ్వరం పోతే సేతు అని పెట్టాలా అండి అంట. అసలు రామేశ్వరం యొక్క విశిష్టత ఏమిటి? రాముల వారు వంతెన కట్టారు అక్కడ లంకా నగరానికి, దాన్నే సేతు అన్నారు. ఆ వంతెన ఏం చేస్తుంది? రెండు పనులు చేస్తుంది. వంతెన ఇటువైపు నీళ్ళని ఆపుతుంది, అటువైపు ఫోర్స్ని నీళ్ళని ఆపుతుంది. అది ఒక ప్రయోజనం. తర్వాత ఈ వంతెన దారి ఉంది చూసారా, ఇక్కడి నుంచి అటు వెళ్ళడానికి మార్గం, ఇటు నుంచి అటు వెళ్ళడానికి మార్గం. అదేవిధంగా ఈ శాస్త్ర పఠనం అనేటటువంటిది, పఠనం అంటే ఇంట్లో కూర్చొని పారాయణం చేయటం కాదండి, సోమవారం సోమవారం వచ్చి వినడం అన్నమాట. ఈ శ్రవణం, ఈ శాస్త్ర శ్రవణం అనేటువంటిది ఎలా ప్రయోజనం మనకు? ఇది మనల్ని అమృతస్య అన్నారు. ఆ అమృతాన్ని పొందడానికి, ఆ పరమాత్మని పొందడానికి ఇది వారధి, వంతెన లాంటిది, నిన్ను ఆ దరికి చేరుస్తుంది అని అర్థం. ఇక్కడ ఏమి ఆపుతుంది? మన అజ్ఞానాన్ని, జనన మరణ చక్రాన్ని ఆపుతుంది అన్నారు. ఈ దుఃఖంతో కూడినటువంటి శోక సాగరమైనటువంటి ఈ సంసార చక్రాన్ని ఆపి నిన్ను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుస్తుంది అన్నారు. ఈ సంసారం ఒడ్డు నుంచి ఎప్పుడు బయటపడతానో అన్నారు. సంసారం ఒడ్డు నుంచి బయటపడడం ఏంటో నాకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి నేను వినేదాన్ని, సంసార సముద్రం నుంచి ఎలా బయటపడతానో ఆ ఒడ్డుకు చేరతాను. ఒడ్డు అంటే ఏమిటి? బ్యాంక్. ఆ మాట గుర్తుంది అసలు తెలుగు వాళ్ళకి, మర్చిపోయినా. ఒడ్డు అంటే బ్యాంక్ అన్నమాట, షోర్ అంటాం. ఎలా బయటపడతావయ్యా అంటే, మంచి పనులు చేస్తూ పూజ ఉపాసనల ద్వారా చిత్తశుద్ధిని పొంది, గురువును పొంది, గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం చదివి, సరిగ్గా చదివి, క్షుణ్ణంగా చదివి, ఆ శాస్త్రం ఏం చేస్తుంది? నేను ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్తుంది. ఎక్కడికి తీసుకువెళ్తుంది అండి అని చెప్పి పైన అక్కడ చూడకూడదు, పక్కన ఆ ఆత్మ పరమాత్మ స్వరూపం నువ్వే అని నీకు తెలియజేస్తుంది. అది అమృతస్య అంటే, అమృతం అంటే ఏమిటి ఇక్కడ? పరమాత్మ స్వరూపం. ఆ అమృతాన్ని పొందడానికి ఈ శాస్త్రం వారధి లాంటిది. అందుకని అనవసరంగా అనవసరమైన మాటలతో కాలక్షేపాన్ని చేయవాకు. ఇంకా అక్కడికి ఇక్కడికి ఫంక్షన్లకి షాపింగ్కి రిసెప్షన్లకి వెళ్ళు, క్లాసు ఎగగొట్టి వెళ్ళవాకు. క్లాసు ప్రైమరీ. స్వామిని అక్కడికి వెళ్ళకపోతే ఎట్లా అండి అన్నారు. జీవన్ముక్తి కావాలా, అది కావాలా. కాబట్టి ప్రాపంచికం నుంచి మన యొక్క సమయాన్ని శాస్త్రానికి ఎంత వినియోగిస్తామో అంత ప్రయోజనం ఉంటుంది. వినియోగించకపోతే ఎవరికి నష్టం అండి? ఆ వినియోగించిన వ్యక్తే కదా నష్టపోయేది. కాబట్టి మనం ఎంత మనస్సుని శ్రద్ధతో మనస్సు పెట్టి ఆ శాస్త్రాన్ని చదువుతామో, మన సమయాన్ని వినియోగిస్తామో శాస్త్రానికి, క్లాసులో విన్నది ఇంటికి వెళ్ళి చదవడం, మళ్ళీ మళ్ళీ మననం చేయడం, దాన్ని ఆచరణలో పెట్టడం, ఇలా చేయడం వల్ల శీఘ్రంగా మనకు ఆ ముక్తి లభిస్తుంది, ఆ జ్ఞానాన్ని నిష్ట కలుగుతుంది మనకు. లేకపోతే ఈ యొక్క సమస్యలతోనే కంటిన్యూ అవుతూ ఉంటాం. దిగులు, చింత, బాధ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఏమండి పోవడం లేదు? ఏమిటండి శాస్త్రానికి వెళుతున్నా, శాస్త్రం చదువుతున్నా అన్నావు, సరిగ్గా చదువుతున్నావా అని అడుగుతుంది ఉపనిషత్తు. సరిగ్గా వెళుతున్నావా రెగ్యులర్గా క్లాస్కి? వెళ్ళిన తర్వాత అక్కడ నిద్రపోకుండా కూర్చున్నావా లేదా? అది కూడా చేర్చుకోవాలి. ఎందుకంటే వేదాంతం క్లాసులో బాగా నిద్ర వస్తుంది, ఎందుకంటే చాలా విషయాలు అర్థం కావు మనకు, నిద్ర వచ్చేస్తుంది. అక్కడ మెలకువతో కూర్చున్నావా క్లాస్కి వెళ్ళిన తర్వాత? కూర్చున్నానండి. సరే, మెలకువతో కూర్చున్న తర్వాత విన్నదంతా మళ్ళీ మళ్ళీ మననం చేస్తున్నావా, లేకపోతే చెప్పులు వేసుకోగానే అక్కడే వదిలిపెట్టి మళ్ళీ నీ దారి నీ వచ్చేస్తున్నావా అంటే, కాదు కాదు నేను మననం చేస్తున్నాను. అట్లయితే నీకు శీఘ్రంగా జ్ఞానం కలుగుతుంది. ఎందుకని ఇన్ఫర్మేషన్ వేరండి, ట్రాన్స్ఫర్మేషన్, మార్పు రావాలి మనసులో. మనిషిలో మార్పు రావాలి. నీకు అన్నీ తెలుసండి, బ్రహ్మం ఒక్కడే. ఎందుకంటే అన్నమాచార్య పాట కూడా తెలుసు, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని పాడుతూనే ఉంటాడు. కానీ బ్రహ్మం ఒక్కటేనయ్యా, నువ్వెవరన్నా? నేనేదో ఇట్లా ఉన్నానండి సంసారంలో పడి, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, నాకు ఎన్ని సమస్యలు అంటారు. అని బ్రహ్మ ఒకటే, ఏం ప్రయోజనం చెప్పండి? ఇలా పుస్తకాలు చదివి, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుతాం, కానీ నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని అనేటువంటి జ్ఞానం కలిగిందా లేదా, అది ముక్తి అంటే. ముక్తి అంటే ఏమిటి? శోకం నుంచి, దుఃఖం నుంచి నివృత్తి. దుఃఖం నుంచి నివృత్తి అయినావు అంటే నీకు మోక్షం వచ్చిందని అర్థం. అది దానికి కావాలంటే ఏం చేయాలి? అన్యా వాచో విముంచత ఏష అమృతస్య సేతు. హే శౌనక, నువ్వు అక్షర జ్ఞానాన్ని పొందాలి కాబట్టి అనవసరమైనటువంటి గ్రంథాలు, పుస్తకాలు చదవవాకు. కుముదం, కుంకుమం, కుంకుమమా తమిళంలో, తెలుగులో కూడా ఆ న్యూస్ పేపర్, న్యూస్ పేపర్ మొదటి నుంచి చివరి దాకా అన్నీ చదవాల్సిందే. ఆ టైము ఏదో ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ ఏదో ఉన్నాం కాబట్టి సొసైటీలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది విషయాలు తెలుసుకోవడం అవసరమే. కానీ మొత్తం న్యూస్ పేపర్ చదివితే కనీసం 5-6 గంటలు పడుతుంది, అంటే హాఫ్ డే ఇది ఓవర్. అలా వృధా కాకుండా అందులో ఒక టీవీ ఒకటి, దానికి సగం టైము. ఇంక ఉపనిషత్తు ఎప్పుడు చదువుతాం? ఒకటే, 10 ఉపనిషత్తులు చదవాలి. 10 ఉపనిషత్తులు చదివి నేను అర్థం చేసుకొని జ్ఞానాన్ని పొంది నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పే రోజు ఎప్పటికొస్తుందో. తమిళంలో వాళ్ళు అంటారు, అందనాళం వందుడాదో అన్నారు. ఆ రోజు రాకపోతుందా ఒక రోజుకి అని? ఆ రోజు రాకపోతుందంటే ఎట్లా వస్తుందండి? ప్రయత్నం చేయాలి కదా, ప్రయత్నం చేయాలి కదా. చెప్పే గురువు దొరకడమే కష్టం. చెప్పే గురువు దొరికిన తర్వాత సరిగ్గా చెప్పే గురువు దొరకడం మరీ కష్టం. ఆ గురువు దొరికిన తర్వాత ఆ క్లాసులకి వెళ్ళడం కొంచెం కష్టమైన విషయమే. వర్షం వస్తుంది, సరిగ్గా మనం బయలుదేరేటప్పుడే వర్షం వస్తుంది, కరెంటు పోతుంది ఒక్కొక్కసారి. ఇట్లాంటివంటి అడ్డంకులన్నీ తట్టుకొని బయటపడి మనం అర్థమయ్యి ఇది చెప్పి ఎప్పటికండి అన్నారు. పట్టుదల కావాలి మనిషికి, పట్టుదల ఉండాలి. నేను తలుచుకున్నానంటే ఈ జీవితంలో నాకు మోక్షం రావాలండి, ఐ డోంట్ వాంట్ టు పోస్ట్ పోన్ అనే నిశ్చయం ఉంటే వచ్చేస్తుందండి వాళ్ళకి. ఆ విల్ పవర్ ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది. మీ అందరికీ అలా ఉందని అనుకుంటాను. ఓకే, తర్వాత మంత్రం.
అరాయివ రథనాభౌ సంహతా యత్ర నాడ్యః స ఏషోంతశ్చరతే బహుధా జాయమానః ఓమిత్ ఏవం ధ్యాయత ఆత్మానం స్వస్తివః పారాయ తమసః పరస్తాత్.
చాలా ముఖ్యమైన శ్లోకం. గురువు గారు ఆశీర్వదిస్తున్నారు, నీకు శుభమగుగాక, నీకు మంచి జరుగుగాక. ఏదన్నా ప్రయత్నం చేసేటప్పుడు మనం మన యొక్క పెద్దల ఆశీస్సులు పొందడం సహజం, అది మన సంప్రదాయం. ఏ పని చేసేటప్పుడైనా సరే పెద్దల ఆశీస్సులు ఉండాలి. వాళ్ళ ఆశీర్వచనాలు కనుక ఉంటే మనం తప్పకుండా దాన్ని సాధిస్తాం. అందుకని పిల్లలకు నేర్పాలి, వెళ్ళి నమస్కారం చేయి, ఆశీస్సులు పొందు, వాళ్ళ యొక్క దీవెనలు అంటాం తెలుగులో. దీవెనలు పొందవలసింది గురువు కానీ, తాతయ్య కానీ, అమ్మమ్మ కానీ, పెద్దవాళ్ళు, బామ్మ, వీళ్ళందరూ ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళందరూ దీవెనలు పొందాలి. లౌకికానికే దీవెనలు పొందడం అనేటువంటిది సంప్రదాయం. మరి శాస్త్రంలో కూడా అంతే కదా. ఈ యొక్క మోక్ష మార్గంలో ఉన్న వ్యక్తికి ఎవరండి దీవెనలు ఇచ్చేది? గురువు, శాస్త్ర గురువు, శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు. ఆశీస్సులు ఉండాలి మనకు. ఎప్పుడు గురువు ఆశీర్వదిస్తారు? శిష్యుడు చెప్తాడు, చెప్పాలి ఏమిటి, సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్తామో ఆ సమిత్ పాణిని చేతిలో పెట్టుకొని నా మనస్సు ఈ ఎండు దర్భల లాంటిది, ఎండు పుల్ల లాంటిది, ఎట్లాగైతే ఎండు పుల్లలు అగ్గి పుల్ల అట్ట చూపిస్తే చాలు నిప్పు అంటుకుంటుంది. అటువంటి వైరాగ్యం వివేకం కలిగినటువంటి నా మనస్సు శాస్త్రం చదవంగానే నాకు మోక్షం వచ్చేస్తుంది, నేను అట్లా సిద్ధంగా ఉన్నాను అని ఈ సమితలు తెలియజేస్తాయి. అలా వెళ్ళంగానే గురువు ఆశీర్వదిస్తాడు, నేను నీకు ఈ యొక్క శాస్త్రాన్ని బోధిస్తాను, నీకు మంచి జరుగుతుంది అని చెప్పి ఆశీర్వదించాలి. అయిన తర్వాత, చదువు అంతా అయిన తర్వాత, బ్రహ్మం అంటే ఇది లక్షణం అని చెప్పిన తర్వాత, ఇలా ఇలా తెలుసుకోవాలి, ఇలా ఇలా ఉంటుంది బ్రహ్మస్వరూపం అని చెప్పిన తర్వాత నువ్వు ప్రయత్నం చేయాలి కదా. గురువు మోక్ష ముక్తుడే, గురువుగారికి ముక్తి వచ్చేసింది. ఇప్పుడు శిష్యుడికి అవసరం కదా, విన్నారు, విన్న తర్వాత ధ్యానం చేయాలండి పోయి కూర్చొని అన్నారు. ధ్యానం అంటే ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. చాలామంది శాస్త్రం అంతా విన్నానండి, ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను ఆత్మను చూడటానికి అంటాడు. ఆత్మను చూడటానికి ధ్యానం చేయడం ఏమిటి అంటే, ధ్యానం చేయవాకు మళ్ళీ పోయి చదువు ఇంకొకసారి సెకండ్ టైం అన్నాను, ఎందుకంటే శాస్త్రం అర్థం కాలేదని అర్థం. అంటే ఏమిటి, చదివిన దాన్ని వంట పట్టించుకోవడం అంటారు. వంట పట్టించుకోవాలంటే ధ్యానంలో కూర్చోవాలి. అసిమిలేషన్ కోసమే కానీ ధ్యానం మోక్షం కోసం కాదు. ధ్యానం అనేటువంటిది జ్ఞానం పొందడానికి కాదు. ధ్యానం ఎందుకంటే విన్నటువంటి శాస్త్రాన్ని మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి మనసులో తెచ్చుకొని ఎలాగైతే ఆ ఆవు ఆ నెమరు వేసుకుంటుందో కూర్చొని హాయిగా విశ్రాంతిగా కూర్చొని నెమరు వేసుకుంటుంటుంది. మనకు ఆ శక్తి ఇవ్వలేదు భగవంతుడు, తెలుసు ఎందుకో తెలుసా, వాటికి ప్రాణరక్షణ అవసరం. పాపం గడి తినేటప్పుడు కరెక్ట్గా ఎవడో వచ్చి దాన్ని అదిలిస్తాడు, అందుకని అది నిదానంగా కూర్చొని మీద నవ్వులుతూ కూర్చోలేదు, అక్కడ నెమరవేయలేదు, పరిగెత్తిపోవాలి రక్షణ కోసం. పరిగెత్తిపోతే ఆహారం దొరకదు. అందుకని ఈ జంతువులన్నిటికీ ఏం పెట్టాడు భగవంతుడు, వాటికి మాట రాదు కదా పాపం, అందుకని గబగబగబ దొరికిందంతా టకటకటక నోట్లో పెట్టుకుని ఇక్కడ పెట్టుకుంటుంది, నోట్లో గొంతులో పెట్టుకున్న తర్వాత నిదానంగా పోయి అక్కడ కూర్చొని ఎవరు రాని చోటుకు పోయి హాయిగా నెమరు వేసుకుంటూ ఉంటుంది. నేను కూడా అట్లాగే తింటానండి భోజనం అనవాకండి, అందరూ అలాగే తింటున్నారు కానీ మనకు నెమరు వేసుకుంటే ఇది లేదు, మనం నిదానంగా తినాలి, మనకు అవసరం లేదు, అది వేరే సబ్జెక్ట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విన్నటువంటి శాస్త్రాన్ని మనస్సులో తిరిగి 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 మననం చేస్తూ ఉండాలి, దాన్ని మననం అంటారు. ఎలా అంటే, ఇక్కడ చెప్తున్నారు మొదటి రెండు లైన్లలో ఏం చెప్తున్నారంటే, ఈ ఆత్మ మళ్ళీ ఎలా వ్యాపించి ఉన్నది ఈ శరీరంలో, బయటెక్కడో వెతకవాకు ఆత్మ, ఈ ఆత్మ నీ హృదయంలోనే ఉన్నది అని చెప్తున్నారు. ఎట్లాగంటే, ఎలాగైతే అరాయివ రథనాభౌ, రథము యొక్క బండి చక్రం ఉంది కదండి, అరా అంటే బండి చక్రం, ఆ రథానికి బండి చక్రాలు ఉంటాయి, ఆ చక్రంకి మధ్యలో నాభి ఉంటుంది, హబ్ అంటాం. ఆ చక్రం మొత్తానికి ఆధారం ఏమిటండి, ఈ నాభి, ఇరుసు అంటాం. ఆ ఇరుసు అనేటువంటి కడ్డీలు ఉంటాయి, ఆకులు అంటారు దాన్ని, అంటే స్పోక్స్ అంటాం ఇంగ్లీష్లో. ఆ చక్రానికి పెద్ద ఒక వీల్ ఉంటుంది, ఈ మధ్యలో హబ్ ఉంటుంది. ఆ పెద్ద చక్రాన్ని ఈ హబ్కి కలపడానికి కొన్ని కడ్డీలు ఉంటాయి కదా, చెక్కతో చేసినటువంటివి, ఇవన్నీ ఇక్కడ కలుస్తాయి. కలిపినప్పుడు ఈ ఇరుసు తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ చక్రం మూవ్ అవుతుంది కదా. కాబట్టి చక్రం తిరగాలి అంటే ఏమిటి ఆధారం, ఈ హబ్ నాభి. అదేవిధంగా అరా ఇవ రథనాభౌ, రథము యొక్క నాభికి ఎలాగైతే ఈ ఆకులన్నీ కనెక్ట్ చేయబడి ఉన్నాయో ఆ చక్రానికి, అదేవిధంగా ఈ పరమాత్మ సహా ఏష అంతః చరతే. సహా ఏష అంటే ఈ ఆత్మ, దిస్ సెల్ఫ్ అంటాం, ఆత్మ తిరుగుతున్నదట శరీరం అంతటా. అంతహా చరతే. చరతే అంటే తిరగడం కాదు యాక్చువల్గా. ఉపలబ్ధి స్థానం అంటాం. శంకరాచార్య వారు భాష్యం రాస్తారు, చరతే అంటే చరతి, చరతి అంటే కదలడం కాదు, ఉపలబ్ధి అవైలబుల్ అని అర్థం. ఉపలబ్ధి అంటే ఏమిటి? లభించే స్థానం. ఇది లభించే స్థానం. ఏది? ఈ హృదయం. అరాయివ రథనాభౌ సంహత ఎత్ర నాడ్యః. ఎత్ర అంటే ఎక్కడైతే, నాడ్యః అంటే ఈ సిరలు, సిరలు ధమనులు అంటారు. చూసారా శరీరంలో నాడులు ఉన్నాయి కదా, ఈ నాడులన్నీ కూడా దేనికి కనెక్షన్ అంటే హృదయానికి కనెక్షన్. బండి చక్రానికి ఎట్లాగైతే ఆ యొక్క నాభి ప్రధానము, ఈ నాడులన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి వేల కొలది నాడులు ఉన్నాయి, కంటికే కనపడవుట ఆ నాడులు. దాన్ని సైన్స్లో వాళ్ళు సిరలు ధమనులు ఇవన్నీ అంటారు, ఏమిటేమిటో పేర్లు చెప్తారు. కాబట్టి మనం అంత సైన్స్లోకి వెళ్ళక్కర్లేదు. సిరలో ధమనులో ఏమో ఈ నాడులన్నీ కూడా ఇవన్నీ ఎక్కడికి కేంద్రీకరింపబడి ఉన్నాయంటే ఆ హృదయానికి. హృదయ కమలం అంటాం, హృదయ పుండరీకం అంటాం. అదిట తామర మొగ్గలాగా ఇట్లా క్రిందికి దిగి ఉంటుందిట హృదయం. అలాగే ఎత్ర నాడ్యః సంహతాః. సంహతాః అంటే అన్నీ కూడా ఆ యొక్క కేంద్రీకృతమై ఉన్నాయి ఒకచోటే. ఈ నాళ్ళు సిరలన్నీ కూడా ఆ యొక్క హృదయంలో ఎక్కడైతే కేంద్రీకృతమై ఉన్నాయో సెంటర్డ్ ఆన్ అని అర్థం. సంహతాః కేంద్రీకరణం అయి ఉన్నాయో సంహతాః నాడ్యః. ఉదాహరణ అరాయివ రథనాభౌ. అదేవిధంగా అక్కడ బహుధా జాయమానః. ఈ ఆత్మ అనేటువంటిది బహుధా జాయమానః. బహుధా అంటే అనేక విధాలుగా, బహుధా అంటే అనేక విధాలుగా, అనేక రకాలుగా. జాయమానః అంటే జాయమానః అంటే నిజంగా పుట్టడం. ఇక్కడ పుట్టడం అంటే వ్యక్తం అవుతుంది అని అర్థం, మేనిఫెస్టింగ్ అని అర్థం. ఇక్కడ హృదయంలో ఆత్మ వ్యక్తమయ్యే చోటు. హృదయంలో ఆకాశం ఉంది కదా, ఆ ఆకాశంలో చోటు ఉంటుంది. అందులో ఈ ఆత్మ నేను 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 అహం అహం అనే వృత్తితో అక్కడ ఉపలభించే స్థానం అది. అందుకని నమస్కారం చేస్తాం ఇట్లా. నమస్కారం ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఇక్కడ ఎందుకు అన్నాం, పక్కన కుడివైపు ఎడమవైపు తల దగ్గర అను, హృదయం దగ్గర అంటాం. అంటే ఏమిటి అర్థం? ఆత్మ లభించే చోటు. నాకు ఇక్కడ ఆత్మ లభించే చోటు, అవతల వ్యక్తికి ఆత్మ లభించే చోటు. ఆత్మస్వరూపం, ఈ ఆత్మస్వరూపం నమస్కారం చేస్తున్నది. అందుకని నమస్కారం చేయడం చాలా అవసరం. ఏమిటి దీనికి, వాట్ ఇట్ రిప్రజెంట్స్ అంటే, ఇట్ ఇండికేట్స్ దట్ ఐఎమ్ హ్యావింగ్ ద ఫెయిత్. నాకు నమ్మకం ఉన్నది. ఏమిటి ఇది? ఆత్మస్వరూపం, ఈ శరీరం ఆత్మస్వరూపంతో నిండి ఉన్నది అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకం. అంతేకాకుండా ఈ ఆత్మే అవతల వ్యక్తిలో కూడా వ్యాపించి ఉన్నది అనేటువంటి నమ్మకం. ఆ నమ్మకంతోనే నమస్కారం. కానీ మర్చిపోయినాం ఈ విషయం. మనం అవతల వ్యక్తిని చూస్తే నమస్కారం చేయడం అనేటువంటిది ఒక సంస్కారం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణం. ఏమిటి ఆ సంస్కారం అంటే, అంతర్గతంగా ఈ భావం అందులో ఇమిడి ఉన్నది. నేనేమిటి ఆయనకి నమస్కారం చేసేది ఏమిటి అంటే, దీన్ని ఇంటలెక్చువల్ కొలెస్ట్రాల్ అంటారు. నేను ఇంత చదువుకున్నవాడిని ఆయనకు నమస్కారం చేసేది ఏమిటండి? ఆ అహంకారమే మనిషిని పతనం చేస్తుంది. రమణ మహర్షుల వారు అందుకే చెప్తారు, ఎంతెంత వినయముతో వర్తింతువో అంతంత శుభము కలుగును అన్నారు. అందుకని శాస్త్ర గురువుని చూస్తే సాక్షాత్ సరస్వతి స్వరూపం చూడంగానే నమస్కారం చేయడం సంప్రదాయం. అందుకని నడుము మీద చేతులు పెట్టుకొని నిలబడటం, గురువు ఆ పక్కన ఈ పక్కన ఉన్నప్పుడు కూడా అసలు అట్లా నుంచోకూడదుట. మనకు తెలియకుండానే చేస్తుంటాం ఇవన్నీ. మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వినయం కావాలి ముందు మనిషికి. వినయం ఉన్నవాడికే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ ఉన్నవాడికే ఈ జ్ఞానం కలుగుతుంది. అందుకని ఆ వినయాన్ని ఆ శ్రద్ధని ఈ యొక్క ఫిజికల్ మూమెంట్స్లో చూపించాలి. నేను నమస్కారం చేయడం, వినయంగా నుంచోవడం, చేతులు కట్టుకొని నుంచోవడం. ఎందుకంటే నేను ఇచ్చే వినయం గౌరవం ఆ యొక్క శారీరకమైన మాంసం రక్తంతో నిండినటువంటి శరీరానికి కాదు, శాస్త్ర ప్రమాణానికి, ఆ శాస్త్ర విద్య కలిగినటువంటి సరస్వతి రూపంలో ఉన్నటువంటి ఆ గురువుకి నేను ప్రణామం చేస్తున్నాను. ప్రమాణ స్వరూపమైనటువంటి గురువుకి ప్రణామం. ఎట్లా ఉంది? ప్రమాణ స్వరూపం అన్నమాట. ప్రమాణం ఏమిటి? శాస్త్రం. శాస్త్ర ప్రమాణ స్వరూపం సాక్షాత్ గురువు అన్నారు. అటువంటి గురువుకి ప్రణామం అన్నారు. ప్రమాణం వేరు, ప్రణామం వేరండి. ప్రమాణం అంటే శాస్త్రం. ప్రమాణం శాస్త్రానికి ఆయన ఒక సింబాలిక్ గురువు అంటే ఆయనకి ప్రణామం అన్నారు. సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇది చాలా ముఖ్యం. తర్వాత ఆ గురువు సమీపంలో ఎప్పుడు కూడా మనం అవినయంగా నుంచోవడం కానీ శబ్దంగా మాట్లాడటం కానీ చేయకూడదు. ఇవి చాలా చిన్న చిన్న విషయాలే. మనం ఇవన్నీ ఏం చెప్తాయంటే వీళ్ళకి ఎంత శ్రద్ధ ఉందా, ఎంత ముముక్షుత్వం ఉందా, ఎంత వినయం ఉందా మనిషిలో, ఈ వ్యక్తి అర్హుడు అనడానికి ఒక తార్కాణం శాస్త్రం చదవడానికి. అందుకని మనలో ఎటువంటివి గుణాలు మనం పెంచుకోవాలి మోక్షం పొందడానికి, ఎటువంటివి తీసేయాలి, ఇది సర్వదా చేస్తూనే ఉండాలి. మనకు తెలియకుండా ఇన్అడ్వర్టెంట్లీ వీడు అనుకోకుండా తెలియకుండా చేస్తుంటాం. అందుకని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా అనవసరంగా మాట్లాడకూడదు. ఎందుకంటే నేను ఇచ్చేటువంటి యొక్క గౌరవం శాస్త్రానికి, ఆ పరంపరకి, ఆ పరమశివుడికి వెళుతుంది. సదాశివ సమారంభం. మహానుభావులందరూ, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వినయ సంపన్నులైన వాళ్ళకే జ్ఞానం వచ్చింది, కానీ వినయం లేని వాళ్ళకి జ్ఞానం రాలేదు. అందుకని అది వేరే టాపిక్ అనుకోండి, కానీ చాలా అవసరమైనటువంటిది. ఇక్కడ అసిమిలేషన్ కావాలి కదా మనకి, శాస్త్రం అది ముఖ్యం. ఓకే, ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్పారంటే నమస్కారం విషయం వచ్చింది అసలు సంగతి. నమస్కారం అనేటటువంటిది ఎంత అవసరం అనేటువంటిది చెప్తున్నాను అనమాట. హృదయం అక్కడ ఉంటుంది కాబట్టి నమస్కారం చేయడం తెలిసేటట్లు చేయాలి. ఎక్కడో గురువు అక్కడిక్కడ చూస్తున్నప్పుడు అని చెప్పి వెళ్ళకూడదు. దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అది గురువుకి తీసుకోవాలి ఆ నమస్కారాన్ని. వారేం చేస్తారంటే ఆ నారాయణుడికి అప్పచెప్తారు, వారి గురువు గారికి పంపిస్తారు ఆ నమస్కారాన్ని. ఆ గురువు గారు ఏం చేస్తారంటే వారి గురువు గారికి పంపిస్తారు. ఈ నమస్కారం ఎవరికో కాదు, పరమాత్ముడికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం చేసే నమస్కారం ఆ పరమాత్ముడికి వెళుతుంది. అందుకని చాలా వినయం కావాలి మనిషికి ముఖ్యంగా. సో ఏష అంతః చరతే బహుధా జాయమానః, వ్యక్తమవుతూ ఉంటాడు. కన్ను పాపంలో వ్యక్తమవుతున్నాడు, శబ్దంలో వ్యక్తమవుతున్నాడు, వాసన చూసేటప్పుడు వ్యక్తమవుతున్నాడు, ఈ చేసే పనులలో వ్యక్తమవుతున్నాడు, ఆత్మస్వరూపం మాటలో వ్యక్తమవుతున్నాడు, కదలికలో వ్యక్తమవుతున్నాడు. అదే బహుధా జాయమానః అన్నారు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ గృణన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శశన్ అని చెప్పి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు. కదులుతున్నది, చూస్తున్నది, తింటున్నది, మాట్లాడుతున్నది, ఇవన్నీ ఎవరి పనులు అన్నారు? ఆత్మ ఈ శరీరం ద్వారా చేస్తున్నది చేస్తున్నట్లుగా అన్నారు. నిజంగా చెయ్యదు, చేస్తున్నట్లుగా, యాజ్ దో. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఆత్మ ఇక్కడే ఉన్నది, నీ హృదయంలోనే. ఎక్కడైతే నాడులన్నీ కూడా చేరి ఉన్నాయో, ఏష అంతః హృదయంలో అని అర్థం, లోపల. ఓం ఇతి ఏవం ధ్యాయత ఆత్మానం, ఈ ఆత్మని ధ్యానం చేయాలి నువ్వు. ఎక్కడై హృదయంలో లభిస్తున్నటువంటి ఆత్మ మీద నువ్వు ధ్యానం చేయాలి. ఏమని ధ్యానం చేయాలి? ఓం ఇది ధ్యానం చేయాలి. ఓం అని చెప్పి ధ్యానం చేయాలి. ఇదే మాండుక్యంలో బాగా వివరంగా చెప్తారు ఓం అంటే ఏమిటి అనేది. వస్తే సద్యోముక్తి వస్తుంది, రాకపోతే క్రమముక్తి వస్తుంది. ఓం అని ధ్యానం చేసి చేసి ఏమవుతుంది మనిషికి? బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చదివి ఇక్కడ చదవకపోతే ఇక్కడ అటెండ్ కాకపోతే అక్కడ అటెండ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడికి చదివే వాళ్ళందరికీ గీత కానీ ఉపనిషత్తులందరూ క్లాసుకు వచ్చే వాళ్ళకి మినిమం పుణ్యం, మ్యాక్సిమం మోక్ష. ఇక్కడే ఈ జీవితంలోనే మోక్షం మ్యాక్సిమం, లేకపోతే నెక్స్ట్ జన్ హయ్యర్ లోకాస్లో క్రమముక్తి. కాబట్టి నష్టం లేదు చూసారా, పుణ్యమైనా వస్తుంది, నిద్రపోయినా సరే పుణ్యం వస్తుంది. అప్పుడప్పుడు నిద్రపోయినా కూడా పుణ్యం వస్తుంది, తప్పేం లేదు. ఎందుకు పోగొట్టుకోవాలి ఆ పుణ్యాన్ని? క్లాస్కైనా వెళ్ళి కూర్చుందామే పర్వాలేదు, మీరు నిద్రపోరు చెప్తున్నా ఉదాహరణకి. పుణ్యమైనా వస్తుంది, జ్ఞానమైనా వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది కదా. సో ఓం ఇతి ఏవం ధ్యాయత, ధ్యానం చేయవలసింది అని చెప్తున్నారు. ధ్యాయత ఆత్మానం. ధ్యాయత అంటే ఏమిటి? కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, చింతనం అని అర్థం. ఇక్కడ ధ్యాయత అంటే చింతనం, చింతన చేస్తూ ఉండాలి. ఏ యొక్క స్వరూపాన్ని గురించి అయితే నేను విన్నానో శాస్త్రంలో గురువు ద్వారా శాస్త్రముఖేన, దాన్ని గురించి చింతనం చేయాలి. ఇంటికి వెళ్ళంగానే అన్నీ మర్చిపోతాం. ఇంటికి దాకా ఎందుకండి, గేటుకు వెళ్ళంగానే మర్చిపోతుంటే మేము. అలా కాకుండా ఈ యొక్క టీచింగ్ని అట్లా క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. క్లాస్ అయిన తర్వాత కూడా కనీసం కొన్ని గంటలన్నా ఉండాలి మనసులో. క్లాస్కి వచ్చే ముందు మళ్ళీ దాన్ని రీఇన్వోక్ చేసుకొని రావాలి క్లాస్కి. లేకపోతే ఏముంటుంది, ఎక్కడా ఏ శ్లోకం చెప్తున్నారు స్వామిని, ఏ మంత్రం, ఏ చాప్టర్ వెతుక్కోవాల్సిన స్థితిలో ఉంటాం. అలా కాకుండా అలా కనుక చేస్తే, ధ్యాయత అంటే చింతనం చేస్తే, ఆత్మానం ఆత్మ మీద, ఆ ఆత్మ ఏ ఆత్మ అయితే హృదయంలో ఉన్నదో, ఎక్కడైతే ఈ నాడులన్నీ చేరుతున్నాయో ఆ హృదయ పుండరీకంలో, అక్కడ ఆత్మ లభించే చోటు చరతే అక్కడ ఆ ఆత్మ మీద ఓం ఇతి అని చెప్పి ధ్యానం చెయ్యి, చింతనం చెయ్యి అన్నారు. వహా స్వస్తి, నీకు శుభము కలుగుగాక, ఈ సాధనలో నీకు మంచి జరుగుగాక. ఏమిటి ఆ మంచి? తమసహా పారాయ పరస్తాత్. తమసహా అంటే అజ్ఞానం నుంచి నువ్వు, పరస్తాత్ అంటే బియాండ్ అని అర్థం. ఈ యొక్క విద్య వలన, అక్షర విద్య వలన నువ్వు ఆ యొక్క దరికి చేరుకుంటావు, అవతల గమ్యాన్ని చేరుకుంటావు. పరస్తాత్ అంటే ఆ గమ్యాన్ని చేరుకుంటావు. తమసహా పరస్తాత్, ఈ అజ్ఞానం నుంచి, ఈ అజ్ఞానం అనేటువంటి సహా సాగరంలో నుంచి నువ్వు బయటపడి ఆ గమ్యమైనటువంటి అక్షర బ్రహ్మమైనటువంటి ఆ ఇంకొక ఒడ్డు ఉంది చూసారా, అక్కడికి చేరుకుంటావు అని అర్థం. ఇవన్నీ మాటలండి. ఈ ఒడ్డు నుంచి అక్కడికి చేరుకుంటావు, ఈ సంసారాల నుంచి అక్కడికి చేరుకుంటావు, ఎక్కడికి చేరుకోవడం ఏమి ఉండదు. అర్థం చేసుకుంటావు నువ్వు ఆత్మ ఎక్కడో లేదు, ఈ నా స్వరూపమే ఆత్మస్వరూపం అని చెప్పి నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. పుణ్య జన్మ జన్మ జన్మల పుణ్యం ఉండాలండి ఇది అర్థం కావాలి అంటే. తమసహా పరస్తాత్, నీకు నిర్విఘ్న ప్రాప్తి జరుగుగాక. విఘ్నం లేనటువంటి, విఘ్నం లేకుండా, ఎటువంటి అంతరాయం లేకుండా, అంటే కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ రాకుండా, తలనొప్పులు రాకుండా, సరిగ్గా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎవరో గెస్టులు రావడం, ప్రతిసారి క్లాసుకి సరిగ్గా అటెండ్ అయ్యేటప్పుడే సరి ఏదో ఒకటి కారణం, ఇటువంటి అంతరాయాలన్నీ లేకుండా మంచి ఆరోగ్యంతో, మంచి శరీర సౌష్ఠవంతో, నిశ్చితమైన బుద్ధితో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, నీకు మంచి జరుగుతున్నది. స్వస్తి వహా అని అర్థం. అటువంటి గురుకృప కావాలి మనకు. అంటే గురువు టీచ్ చేస్తూనే ఉండాలి, నేను వింటూనే ఉండాలి. వింటూ ఉంటే నాకు ఆ జ్ఞానం కలగాలి, దానికి ఈశ్వర కృప కావాలి, శాస్త్ర కృప కావాలి. కాబట్టి వీళ్ళందరి దీవెనలు ఉంటే నాకు ఆ జ్ఞానం లభిస్తుంది. ఎప్పుడు దీవెనలు దొరుకుతాయి? తల వంచితే కదా దీవెన వచ్చేది. తలే వంచని వాడికి దీవెనలు ఎక్కడొస్తాయండి కదా. తలే వంచని వ్యక్తికి ఎవరు దీవిస్తారు? తల వంచాలి అంటే ఏమిటి అర్థం? ఏమండి నా తలని వంచమంటారా మీరు అన్నారు. అది కాదు నాయన, అహంకారాన్ని, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నించి అవతల పెట్టు అని అర్థం. అందుకని అవన్నీ నాలో లేవు అని చెప్పి వినయంగా ఆ శాస్త్రం పుస్తకం తీసుకుని భగవద్గీత ముండకోపనిషత్తు కళ్ళకు అద్దుకోవాలి. ఏంటి మహా శాస్త్రం ఇది, సరస్వతి స్వరూపం, ఆ బ్రహ్మస్వరూపం. అందుకని కళ్ళకు అద్దుకోవాలి. అయిన తర్వాత తీసుకునే ముందు కళ్ళకు అద్దుకోవడం మన సంప్రదాయం. ఆ విలువలు అవన్నీ మనం పాటించాలి. కనీసం మినిమం విలువలు పాటిస్తే ఆ శాస్త్రం ఆత కూడా మనల్ని ఆశీర్వదిస్తుంది. మనకు ఎంతెంత శ్రద్ధ ఉంటే యాదృశి శ్రద్ధ తాదృశి ఫలం భవతి. ఎంతెంత శ్రద్ధతో మనం ఆ శాస్త్రం వైపు మన మనసు మళ్ళుతుందో అంతంత ఫలం మనకు లభిస్తుంది. లేకపోతే శాస్త్రం ఒక పక్కన నా నేను ఒక పక్కన నా కష్టాలు ఇట్లాగే ఉంటాయి. అలా కాకుండా వినంగా వినంగా తినగ తినగా వేము తీయగానుండు, అనగననగరాగా మతిశైల్లుచునుండు, తినగ తినగ వేము తీయగానుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన. తర్వాత విశ్వేధాభిరామ వినరవేమ. చదివారా వేమన శతకం? ఎంత మంచి శ్లోకం అది. అనగననగ రాగం అతిశయిలుచునుండు. శాస్త్రం నేను విన్నానండి, ఆ స్వామీజీ దగ్గర విన్నాను కొంచెం, ఈ స్వామీజీ దగ్గర కొంచెం విన్నాను, ఆయన దగ్గర సెకండ్ చాప్టర్, ఈయన దగ్గర థర్డ్ చాప్టర్, ఇప్పుడు ఏం చాప్టర్ అండి, ఇంకొక స్వామీజీ వచ్చారు ఫోర్త్ చాప్టర్ వింటున్నా అన్నాడు. అరే అలా కాదు. కన్సిస్టెంట్ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్. స్వామీజీ పరమార్థానంద గారు చెప్పే స్టేట్మెంట్ ఇక్కడ గుర్తు చేస్తాను. ఆ గురువు ఎలా ఆశీర్వదిస్తారు, ఎప్పుడు ఆశీర్వదించగలరు? నా దగ్గర ఈ శిష్యుడు పూర్తిగా చదివాడు, ఈ వ్యక్తికి తప్పకుండా మోక్షం కలిగి తీరుతుంది, అప్పుడే కదా ఆశీర్వదించగలుగుతారు, అవునా కాదా? వారు చెప్తారు ఇంగ్లీష్లో, కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్. కన్సిస్టెంట్గా చదవాలి, సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ ఆర్డర్లో చదవాలి. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఆ చాప్టర్ ఈ చాప్టర్ అట్లా చదవకూడదు, ఆర్డర్లో చదవాలి. కన్సిస్టెంట్, దట్ ఈస్ సిస్టమాటిక్. సిస్టమాటిక్గా చదవాలి ఉపనిషత్తులు, గీత ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, ప్రస్థానత్రయం. సిస్టమాటిక్గా ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి స్టడీలో. తత్వబోధ దగ్గర నుంచి ప్రారంభించాలి, లేకుండా మాండూక్య ఉపనిషత్తు. ఉపనిషత్తు మాండూక్యమేవ అలం అని చెప్పి ఒక చోట రాస్తారు భాష్యకార. మాండూక్య ఉపనిషత్తు చాలండి, ఇంకే ఉపనిషత్తులు చదవక్కర్లేదు అని అర్థం. ఎందుకంటే అందులో సర్వం ఉన్నది, అది చదివితే చాలని చెప్తే చాలామంది ఆ మాండూక్య ఉపనిషత్తు క్లాస్కి వస్తారు స్ట్రైట్ అవే. ఉన్నది 12 మంత్రాలు అందులో, మహా కష్టమైన ఉపనిషత్తు అది. అందుకని సంప్రదాయంలో స్వామివారు మాకు నేర్పిన ఏంటంటే పద్ధతిగా 6 ఉపనిషత్తు అది. ఈశకేన కట ప్రశ్న ముండమాండూక్య తిత్తిరిహి ఐతరేంచ చాందోగ్యం మృగదారణ్యకం తథా. కనీసం 6 ఉపనిషత్తుగా చదవాలి, కానీ మాండూక్యం మొదటిగా చదవకూడదు. అందుకని మొదటి క్లాసు వస్తాడు, ఏమిటండి ఏమో అర్థమయ్యేటట్లేదు, ఇట్లా ప్రతి చోటికి వెళ్తాడు మాండూక్యం జరిగే చోటికల్లా, అర్థం కాదు, ఇంక ఎప్పుడు ఈ జీవికి మోక్షం వచ్చేది. అలా చదవకూడదు. ముండకం ఒక పద్ధతి ఉంది దానికి. తర్వాత కేనోపనిషత్, కఠోపనిషత్, కైవల్యోపనిషత్, తర్వాత తైత్రీయం, తర్వాత మాండూక్యం, ఇలా పద్ధతి. మేము అలా టీచ్ చేస్తాం, అంటే మన సంప్రదాయ పద్ధతిలో. కానీ శాస్త్రీస్ అందరూ కూడా ఈ ట్రెడిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శ్లోకం ప్రకారం పోతారు వాళ్ళు. ఈశ కేన కఠ ప్రశ్న ముండమాండూక్య తిత్తిరిహి ఈశ మొదలు పెడతారు వాళ్ళు. శ్లోకంలో చెప్పారు కదండి మీరు ఎట్లా ముండక ఉపనిషత్తు మొదలు పెడతారంటారు వాళ్ళు, ఈ పండిట్స్ అందరు. కాబట్టి ఈశ ఉపాస్యంతో మొదలు పెట్టాలి. ఈశావాస్యంలో చాలా కష్టం అది, వెరీ డిఫికల్ట్ ఉపనిషత్. అందుకని దయానంద స్వామి వారు వీళ్ళందరూ కూడా ముండక ఉపనిషత్తుతో మొదలు పెడతారు. చాలా సింపుల్ ఉపనిషత్తు ఇది, అందుకని దీన్నే కన్సిస్టెన్సీ అంటారు. అందుకని నాకే ఉపనిషత్తు చదవాలనిపిస్తే ఆ ఉపనిషత్తు చదువుతాను, ఎవరెక్కడ టీచ్ చేస్తే అక్కడికి వెళ్తానండి, వాడికి మోక్షమే రాదు ఈ జన్మకి. స్వామివారు చెప్పే స్టేట్మెంట్ ఇదే, కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వాట్ అన్నారు. అది చదువుతాను, ఇది చదువుతాను, మిగతా పుస్తకాలని చదువుతానండి నేనన్నారు. నో, స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్, ప్రస్థానత్రయం, భగవద్గీత, కనీసం 10 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర చదవాలి. స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఎక్కడ ఎవరి దగ్గర? అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఎ కాంపిటెంట్ టీచర్. కాంపిటెంట్ టీచర్ ఏ శ్రోత్రియ బ్రహ్మనిష్ట దగ్గర చదవాలి. ఏ గురువు అయితే, ఏ గురు దగ్గర చదవాలి అంటే, ఏ గురువు అయితే, ఏ స్వామి అయితే తన యొక్క శిష్యరికం చేసి ఉంటారో అవతల వాళ్ళ దగ్గర చదివి శిష్యరికం చేసి గురువు ద్వారా చదివి వచ్చి నేర్పుతారో వాళ్ళ దగ్గరే చదవాలి. నేను కూడా చదివానండి చాలా పుస్తకాలు, నేను కూడా చెప్తాను అన్నాడు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. సంప్రదాయం తెలీదు, తెలియకపోగా తప్పుగా చెప్పడానికి ఆస్కారాలు ఉన్నాయి. గురువు ముఖంగా చదవని వాళ్ళ దగ్గర శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడి దగ్గరే చదవాలి. కనీసం శ్రోత్రియుడైనా ఉండాలి. ఆయన బ్రహ్మనిష్ఠుడో కాడో నాకేం తెలుస్తుంది కదా, కనీసం శ్రోత్రియుడైనా అయి ఉండాలి కదా. అండర్ ఏ కాంపిటెంట్ టీచర్. అసలు టీచర్ కాంపిటెంట్ అని తెలియడానికి మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. టీచర్ కాంపిటెంటా కాదా అని చదవడానికి మనకు 3 ఉపనిషత్తులు చదవాలి ఆయన దగ్గర. ఆయనో ఆవిడో ఎవరైనా కనీసం 6 అధ్యాయం 7 అధ్యాయానికి వస్తే కానీ టీచర్ కాంపిటెంటా కాదా అని మనకు తెలుస్తుంది. అది మన ప్రారంభం, పుణ్య ప్రారంభం ఉంటే మంచి గురువు దొరుకుతారు. లేదంటే ఏం చేస్తాం, ఈశ్వర మంచి గురువుని ప్రసాదించుంటే ఆయనే తీసుకెళ్తాడు ఎక్కడో మంచి గురువు దగ్గరికి. అందుకని గురువును మనం అనుమానించకూడదు, మనం ఈశ్వరునికి సరెండర్ అయిపోవాలంతే. అండర్ ఏ కాంపిటెంట్ టీచర్. ఎంతకాలం చదవాలండి? ఫర్ ఏ లెంగ్త్ ఆఫ్ టైమ్ అన్నారు. చాలా రోజులు చదవాలి, అంటిల్ యూ గెట్ థరో నాలెడ్జ్. అది కన్సిస్టెంట్ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ టీచర్ ఫర్ ఏ లెంగ్త్ ఆఫ్ టైమ్. హూ ఎవర్ డస్ దట్, దట్ పర్సన్ విల్ గెట్ డెఫినెట్లీ జ్ఞానం. అఫ్ కోర్స్ ఇఫ్ హీఈస్ హ్యావింగ్ క్వాలిఫికేషన్, సాధన చతుష్టయ సంపత్తి ఉంటే. శమ దమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం ముముక్షుత్వం వివేకం వైరాగ్యం అన్నీ ఉండాలండి. అవి ఉండాలి, ఇటువంటి గురువు దొరకాలి, నేను చదవాలి, చదివిన తర్వాత జ్ఞానం కలగాలి. అందుకేనండి మేము ఎప్పుడో చెప్పేసి మా క్రమముక్తే వస్తుందని అని కొంతమంది కమ్ టు కన్క్లూజన్. అలా వద్దు, స్వస్తి వహ అన్నారు. ఎందుకు చెప్పానంటే గురువు ఆశీర్వదించాలి అంటే ఎప్పుడు ఆశీర్వదిస్తారు? విద్య చెప్పడం అంతా పూర్తి అయిన తర్వాతనే కదా చెప్పాలి కదా. అది ఆ శిష్యుడు చదివాడు కాబట్టి ఆ గురువు గారు ఆశీర్వదించగలుగుతున్నారు. స్వస్తి వహ, దేనికంటే ఈ అజ్ఞానం నుంచి నువ్వు దాటి వెళ్ళడానికి, ఈ మార్గంలో పయనించడానికి నీకు నిర్విఘ్నంగా ఈ యొక్క మార్గంలో నువ్వు వెళ్ళవాలి అని చెప్పి నా ఆశీర్వచనములు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత మంత్రం 7వ మంత్రం. యః సర్వజ్ఞః సర్వవిత్ యస్యైష మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హేషః వ్యోమన్యాత్మా ప్రతిష్ఠితః. దిస్ ఇస్ ద మంత్ర. ఈ మంత్రంలోనే చెప్పబడింది ఆత్మ వెలుపల లేదు లోపలే ఉన్నది అనడానికి తార్కాణం ఇది. ఎక్కడ చెప్పున్నదండి ఆత్మ మన హృదయంలోనే ఉన్నది అంటే? ఈ ముండకోపనిషత్తు మంత్ర. ఎందుకయ్యా బయట వెతుకుతావు అక్కడ ఇక్కడ అన్నాడు. అందుకని ఆత్మ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నారు కూర్చొని. ఆత్మ ఇక్కడ ఉంటే ఎందుకయ్యా పుస్తకాలన్నీ వెతుకుతావు? పుస్తకాలు చదివితే వస్తుంది ఆత్మ, తెలుస్తుందా? పుస్తకాల్లో లేదు కదా ఆత్మ, శాస్త్రం అనే దర్పణంలో లేదు కదా ఆత్మ, ఇక్కడ కదా ఉన్నది. కళ్ళు మూసుకొని ధ్యానం చేయి ఆత్మ మీద. ఆ ఆత్మే వచ్చి నీకు సాక్షాత్కరిస్తుంది, కంటికి కనపడుతుందిట. చాలామంది చెప్పేది ఇదే. ఆ శాస్త్రం దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి చదివి ఏది ఇన్ని సంవత్సరాలు కన్సిస్టెంట్ సిస్టమేటిక్ స్టడీట, ఇదంతా అయ్యే పనేనా? ఆత్మ లోపలే ఉన్నది కదా, ఎక్కడికో ఎందుకు వెళ్ళడం? శాస్త్రం అంతా ఎందుకు? ఈ పుస్తకాలు ప్రింటింగ్లు ఇవన్నీ ఎందుకండి? రాయడం నోట్స్ క్యాసెట్లు ఇవన్నీ ఎందుకండి బాబు? ఏదో కూర్చొని ధ్యానం చేసుకుంటే ఆత్మే నిన్ను ఆశీర్వదిస్తుంది, అది వచ్చి నీకు జ్యోతి రూపంలో కనపడుతుంది అంటే శాస్త్రం చెప్తుంది. నీ ముఖం ఇక్కడే కదా ఉన్నది, ముఖం ఇక్కడే కదా ఉంది, అద్దం ఎందుకు చూసుకుంటావు? అద్దం ఎందుకండి చూసుకోవడం? అద్దం వెలుపల కదా ఉందండి, ముఖం ఇక్కడ ఉంది, అద్దం వెలుపల ఉంది. అద్దంలో కనబడే ముఖం చూసి ఏం చేస్తాం? బొట్టు అద్దంలో పెడతావా? ముఖం మీద పెట్టుకుంటాం. ముఖం ఇక్కడ ఉన్నప్పుడు, బొట్టు ఇక్కడ పెట్టుకోవాల్సినప్పుడు అద్దం ఎందుకయ్యా అని అడుగుతాను నేను. వాట్ ఫర్ మిర్రర్? ముఖం ఇక్కడ ఉన్నప్పటికీనండి ఆ అద్దం చూసి పెట్టుకోవాలండి. ఎంత చక్కగా వివరిస్తారు. అదేవిధంగా ఆత్మ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా శాస్త్రం అనే దర్పణంలో చూసి అంతర్ముఖం అవ్వాలి. శాస్త్రం అనేటి దర్పణం ముండకోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ఉపనిషత్తుల ద్వారా ఐ హ్యావ్ టు, ఇట్ ఈస్ లుక్స్ యాజ్ దో ఎక్స్ట్రోవర్ట్. ముఖం చూసుకునేటప్పుడు బహిర్ముఖమే కదండి, నేను అద్దంలో ముఖం చూసుకునేటప్పుడు బహిర్ముఖం అవుతున్నది, నేను బయటకు చూస్తున్నాను. బయటకు చూస్తున్న దానిలో అంతరార్థం ఏమిటండి? నిజంగా బయటకు ఎలా చూస్తున్నాను నేను? అద్దంలోకి చూసేటప్పుడు నేను దేనికి చూస్తున్నాను? నా ముఖాన్నే చూస్తున్నాను. కానీ అది ఎలా ఉంది పని, చేసే పని? బహిర్ముఖంగా చూస్తున్నాను. ఆ బహిర్ముఖంగా చూడటంలో దానిలో అంతరార్థం ఏమిటి? నా ముఖాన్నే చూసుకుంటున్నాను. అదేవిధంగా ఈ శాస్త్రం చదవడం అనేటువంటిది బహిర్ముఖంలాగా కనపడుతుంది, కానీ ఆ శాస్త్రం చూడడం, శాస్త్రం ఏం చేస్తుంది? ఆ నన్ను నా వైపుకు తిప్పుతుంది. ఆత్మని ఇక్కడే ఉన్నది అనేటువంటి తెలియజేస్తుంది ఆత్మ. అర్థమైందా? చాలామంది చెప్తారు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళే మహానుభావులు అనుకుంటుంటారు వాళ్ళు. అనుకొని శాస్త్రం ఇదంతా ఇవన్నీ చదవక్కర్లేదండి, జపం చేయండి మీకు సాక్షాత్కారం జరుగుతుంది, మంత్ర జపం చేయండి సాక్షాత్కారం జరుగుతుంది, ఇలా చెప్పి పాపం వాళ్ళ ఈ జీవితాలు వృధా అన్నమాట. ఇంకా జపం అనేటువంటిది ఒక సాధనం, ఇక్కడ హృదయంలో ఉన్నదే కానీ నీకు శాస్త్రం చదవాలి. ఈ విషయాన్ని మర్చిపోవద్దండి. చాలామంది చెప్తారు, ఎందుకంటే చదివే పని ఉండదు కదా, కష్టపడక్కర్లేదు, ఆటోలో వెళ్ళి ట్రాఫిక్ జామ్లో నుంచొని సిగ్నల్ దగ్గర కష్టపడి ఎంత, ఎందుకండి? అందుకని కళ్ళు మూసుకొని జపం చేయడం ఈజీ, ఆత్మ ఇక్కడే ఉండదని చెప్పడం ఈజీ. అందుకని తేలికైనటువంటి మార్గాలని వెతుక్కుంటాడు మనిషి, అది సహజం. కానీ వివేకవంతుడైన వ్యక్తి కష్టమైనా సరే పద్ధతిగా పోవడం మంచిది. మెథాడికల్లీ, సిస్టమేటికల్లీ, ద వే వచ్ వే ఐ హ్యావ్ టు గో, దట్ వే ఓన్లీ ఐ హ్యావ్ టు గో. ఐ డోంట్ వాంట్ షార్ట్ కట్ రూట్. దెర్ ఇస్ నో షార్ట్ కట్ రూట్. రూట్కి ఏదైనా షార్ట్ కట్ ఉండొచ్చండి, కానీ మోక్షానికి షార్ట్ కట్ లేదు. మోక్షానికి షార్ట్ కట్ లేదు. సమాధిలోకి వెళ్ళిపోతే మోక్షం వస్తుంది, జపం చేస్తే మోక్షం వచ్చేస్తుంది, ధ్యానంలో కూర్చున్నామంటే మోక్షం వచ్చేస్తుంది అనేటువంటి ఇవన్నీ కూడా స్తుతి కోసం చెప్పే మాటలేనండి ఆ సమయానికి వాళ్ళకి. అంతేకాని దాన్ని మనం లిటరల్గా ఫైనల్ వర్డ్గా తీసుకోకూడదు. ఇంటలెక్చువల్ పర్సన్ ఎవరు తీసుకోరు. అసలు మెచ్యూర్ పర్సన్, ఇన్ఫార్మ్డ్ పర్సన్ ఎప్పుడు ఆ మాటలని ఫైనల్ వర్డ్స్గా తీసుకోడు. అదే పరమసత్యం అని అనుకోడు. ఇదేమిటయ్యా? ఎందుకంటే మనిషి చెప్పే మాటలన్నీ కూడా దోషభూయిష్టం. శాస్త్ర ప్రమాణం లేకుండా ఏ మనిషి అయినా సొంత అనుభవంతో చెప్పే మాటలు దోషంతో కూడినటువంటిది. హ్యూమన్ ఇంటలెక్ట్ ఈజ్ డిఫెక్టివ్ అన్నారు. ఏ గురువైనా సరే శాస్త్ర ప్రమాణం లేకుండా, శాస్త్రాన్ని కాకుండా వేరే చెప్తున్నారు అంటే దట్ ఈజ్ నాట్ ఐడియల్ ఫర్ ఎ ముముక్షు. మిగతా వాళ్ళందరికీ ఐడియల్ అని అది వేరే విషయం అండి. కానీ ఎ రియల్ సీకర్ ముముక్షువుకి ఏ గురువు అయితే శాస్త్రాన్ని బోధిస్తాడో ఆ గురువే, ఆ శాస్త్రమే ప్రమాణం. ఇట్ ఈస్ వెరిఫైయబుల్, నాట్ ఎ బిలీఫ్, దట్స్ ఆల్. అందుకని హృదయం బ్రహ్మపురే ఏషః దివ్యే. బ్రహ్మపురం అంటే బ్రహ్మ నివసించే పురం, బ్రహ్మపురం హృదయం. యహ సర్వజ్ఞః, ఈ యొక్క ఆత్మస్వరూపం సర్వజ్ఞః, ఆమ్నీషియంట్, అన్ని తెలిసినటువంటి, సర్వవిత్, ఆల్ నోవర్, అన్ని తెలిసినటువంటి, జ్ఞానమైనటువంటి సర్వజ్ఞః. యస్య ఏషః మహిమా భువి, ఎవరి ఈ పరమాత్మ స్వరూపం శక్తి ఏమిటంటే ఆ మహిమ వల్ల ఈ యొక్క నక్షత్రాలు, భూమి, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా వాటి వాటి పనులు చేస్తున్నాయో, ఎవరి ఆజ్ఞ ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయో, అటువంటి పరమాత్మ దివ్యే బ్రహ్మపురే ఏషః, ఈ ఇక్కడే ఈ హృదయంలోనే వ్యోమణి ఆత్మా ప్రతిష్ఠతః. బ్రహ్మపురే వ్యోమణి, వ్యోమణి అంటే ఆకాశం, హృదయ ఆకాశంలో ప్రతిష్ఠితః ఉన్నాడు. ఈ హృదయంలో ఉన్నటువంటి ఆకాశంలో ఆ బ్రహ్మను ఉన్నాడు, కాబట్టి దాన్ని బ్రహ్మపురం అన్నాం. దివ్యంగా అంటే ప్రకాశిస్తున్నాడట. దివ్యంగా అంటే ఏమిటి? నాలెడ్జ్ అని అర్థం. అంతేగాని బల్బ్ ప్రకాశం అనుకోవకండి. ఓకే, వ్యోమని ఆత్మా ప్రతిష్ఠితః, కాబట్టి నేను ఆత్మస్వరూపాన్ని అని జ్ఞానం కలగాలి. ఎలా కలుగుతుందండి? నెక్స్ట్ క్లాస్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.